మాతృదేవో భవ. ఇభముఖ కుమార పూజిత శుభముద్రాశూలభద్ర సూక్తి సుభద్ర. ఇభముఖ కుమార పూజిత శుభముద్రాశూలభద్ర సూక్తి సుభద్ర. ప్రభవించితు నా కొరకై ప్రభవించితు నా కొరకై అభయాంకుశ కమల పాశహస్త నమస్తే. ప్రభవించితో నా కొరకై అభయాంకుశ కమల పాశహస్త నమస్తే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1499వ భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 199వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మనం 288వ నామంలో ఉన్నాం. పుణ్యాపుణ్యఫలప్రదాయై నమః. ఇందులో ఒక అనుమానానికి సమాధానం చెప్పు. కర్మలన్నీ పూర్వజన్మ కర్మలు ఇప్పుడు ఫలించడమేనా, ప్రస్తుతం చేసేది కూడా ఫలిస్తుంది. ఆ ప్రస్తుతం చేసేదాన్ని ఆగామి అంటారు. ఆగామి అంటే తరువాత ఫలిస్తుంది. తరువాత అంటే తరువాత జన్మలో అని ఖచ్చితంగా అర్థం చెప్పడానికి వీల్లేదు. తరువాత అంటే రేపు కూడా కావచ్చు, 1 సంవత్సరం తర్వాత కావచ్చు, 10 ఏళ్ళ తర్వాత కావచ్చు, వార్ధక్యంలో కావచ్చు, చనిపోయే ముందు కావచ్చు, తర్వాత జన్మలో కూడా కావచ్చు. ఆగామి అంటే రాబోయేది అన్నప్పుడు అర్థం ఏమిటి, శాస్త్రం ప్రకారం ఫ్యూచర్ టెన్స్ అంటే ఈ క్షణం తర్వాత ఏ క్షణమైనా ఫ్యూచరే. అందుకే కొద్దిసేపు ఆగడితే ఆ ఫ్యూచర్ అనేది ప్రజెంట్లోకి వచ్చేస్తుంది, భవిష్యత్ వర్తమానంలోకి వస్తుంది. కొద్దిసేపట్లో ఆ వర్తమానం గతంలో గడిపోతుంది. అందుకే కాలం ఎప్పుడూ ప్రవాహం. ఇక్కడే మనం జాగ్రత్త పడాల్సిన విషయం ఏమిటో మనకి హితోపదేశం అనే గ్రంథం చెబుతుంది. అబ్బాయి ఏవో జరుగుతూ ఉంటే ఇప్పుడెప్పుడో వస్తాయనుకుంటామేమో, ఆవిడ అలా ఏం కాదయ్యా, వెంట వెంటనే వస్తాయి. హింస చేత వచ్చేటువంటి ఫలితాలు, కొంతమంది రాక్షస ఆలోచనలు ఉన్నవాళ్ళు ఏమనుకుంటారంటే, రాక్షసులు అనుకునేవారు పోరు, హింస పరలోకంబురం కదా బాధకంబు, పరలోకంబు ప్రాణాంతంబురం కదా, చిరస్థర ప్రణలమైన మాకే హింసాభయంబు అనవలదు అంటాడు ఆముక్తమాల్యంలో కృష్ణదేవరాయలు మాలదాసర చేత అనిపిస్తాడు. హింస దానివల్ల వచ్చేది అన్నీ పరజన పరలోకంలో కదండి. పరలోకం అనేది చనిపోయిన తర్వాత కదా. నేను హిరణ్యకశ్యపుణ్ణి, నేను 1000 ఏళ్ళు బతుకుతాను, నేను రావణాసురుణ్ణి, నేను 1000 ఏళ్ళు బతుకుతాను, ఇలా రాక్షసులు గర్వించారయ్యా. కానీ ఆ ప్రాణాంతం అనేది ఏమైనా రేపు జరగకూడదని ఏమైనా ఉందా? ప్రాణాంతంబు మీకు మాకు నేడైనా, మీకు మరునాడైనా, అవలినాడైనా, తుది యుగాంతంబులనైనా, నిడుపు గురుచలంది ఎప్పుడూ తప్పదు, అంతవత్వం మునకు తారతమ్యం ఏమి అంటాడు ఆ వచనంలో. ఆముక్తమాల్యదలో ఈ మృత్యువుని గురించినటువంటి చర్చ, కాబట్టి ధర్మ నిర్వహణ ఎలా చేయాలనే చర్చ బాగా సాగుతుంది మాలదాసరికేను, బ్రహ్మరాక్షసుడికి మధ్యలో. గొప్ప వేదాంతాన్ని చెబుతాడు మాలదాసరి. అందుకని పరలోకం అనేది ఎప్పుడొస్తుందంటే మరణం తర్వాత అంటే, మరణానికి ఏమైనా ఖచ్చితంగా చెప్పగలమా? అది కూడా భవిష్యత్ అంటే రేపైనా కావచ్చు, ఉత్తరక్షణం కావచ్చు. ఇక్కడ హితోపదేశంలో అంతకంటే కూడా గొప్ప విషయం చెబుతున్నాడు, పాపం చేయకుండా ఉండడం కోసం. అందుకే హిత ఉపదేశం, మానవ జాతికి మేలు చేయడం కోసమే ఆ గ్రంథం. అదేమిటి, త్రిభిర్వర్షై త్రిభిర్మాసై త్రిభిర్పక్షై త్రిభిర్దినై అత్యుత్కటై పుణ్యపాపై ఇహైవ ఫలమశ్నుతే. అత్యుత్కటై పుణ్యపాపై, పుణ్యానికి కూడా పాపానికి కూడా, అతి తీవ్రమైనటువంటి పాపం చేసిన, అతి ఉన్నతమైనటువంటి పుణ్యం చేసిన, ఇహైవ ఫలమశ్నుతే, ఇక్కడే ఈ జన్మలోనే ఆ ఫలితాన్ని అనుభవించి తీరతాడు. 2 ఏళ్ల పిల్లల మీద, 3 ఏళ్ల పిల్లల మీద, 5 ఏళ్ల పిల్లల మీద అత్యాచారాలు చేసే దుర్మార్గులకి ఫలాలు వచ్చే జన్మలో వస్తాయండి, వెంటనే అనుభవిస్తారు. వాళ్ళు ఏమీ ఎరగని అన్నం పొన్నం ఎరగని పసిపిల్లలా, వాళ్ళ మీద అత్యాచారాలా? అసలు మానవ జాతి మీద విశ్వాసం పోయే ఘటనలన్నీ జరుగుతున్నాయి. కామవాంఛన అనేది ఏ జీవికైనా ఉండదు ఇంత పైశాచికంగానా. కనీసం ఎదిగిన మనుషులైతే ఎదిరించడానికి ఓ ధోరణి ఉంటుంది, ఓ ధైర్యం ఉంటుంది. పసిపిల్లలకి ఏముంటుంది? ఇటువంటి భయంకరమైనటువంటి పాపాలు ఉన్నాయే. అలాగే పసిపిల్లల్ని, సవతి పిల్లలను, మరో పిల్లలను ఓ వాతలు పెట్టాడు. లేదు ఏదో అనాథల కథ అని ఆశ్రమంలో జరిపిస్తే వాళ్ళని అక్కడ అధికారులు బాధ్యులైన వాళ్ళు ఏడిపించుకుతాండం. ఇవి భయంకరమైనటువంటి పాపాలండి. అంతేకాదు భార్యాభర్త తగాదాల వల్ల, భార్యాభర్త విడిపోవడం వల్ల పసిపిల్లలకు అన్యాయం జరిగినా కూడా అది భయంకరమైన పాపమే. అక్కడ ఇద్దరు హింసాత్మక హింసకు సహించైనా సరే రాజీ పడవలసింది. కొట్టారు, తిట్టారు, దెబ్బలాడారు, అన్యాయం చేశారనే మాట వీరి పట్ల వారు, వారి పట్ల వీరు ఎవరో మాట్లాడదు. ఇద్దరు పిల్లల గురించి రాజీ పడవలసింది, లేకపోతే ఇద్దరు పిల్లల పట్ల మహాద్రోహం అపచారం చేసినట్టే. ఎందుకంటే వీరి తగాదాలతో వాళ్ళకి సంబంధం ఏముంది? మరి వీళ్ళకే పుట్టారు వాళ్ళు, వాళ్ళేం పుడతామని దరఖాస్తు ఏమైనా పెట్టుకున్నారా? ఆ కనీసం ఎదిరించేటువంటి ధైర్యంగా ఎదిరించేటువంటి వయస్సుగా నేను అశక్త స్థితిలో ఉన్న ఎవరి మీద మనం ఏ రకమైన దౌర్జన్యం చేసినా అది మహాపాపమే. ఒక ఒంటరి ఆడపిల్ల ఉంది, యువతే కావచ్చు, ఎదిరించడానికి ఏదైనా ఉంటే యువత కాబట్టి అంటున్నాం మనం, ఏమిటి ఒక్కతుంటే నలుగురు వస్తే ఏం చేస్తుందండి అమ్మాయి మాత్రం? అది మహాపాపం. అటువంటి వాళ్ళకి శిక్షలు ఎలా ఉంటాయంటే త్రిభిర్ వర్షై, మూడేళ్లలో కానీ, త్రిభిర్ మాసై, మూడు నెలల్లో కానీ, త్రిభిర్ పక్షై, మూడు పక్షాల్లో కానీ, త్రిభిర్ దినై, కొన్నింటి యొక్క పరిస్థితిని తీవ్రతను బట్టి మూడు రోజుల్లో కానీ. ఇది మళ్ళీ పుణ్యానికి పాపానికి కూడా, కేవలం పాపానికి అనుకోవద్దు, ధర్మశాస్త్రానికి ఆ పక్షపాతం లేదు. అతి ఉన్నతమైన పుణ్యాలు కూడా ఉంటాయి. ఒక్కొక్క మహానుభావుడు తన ఆస్తి మొత్తం ధారపోసేస్తాడు, ఒక జాతి మొత్తం ఉత్తేజం పొందేటువంటి ఒక కార్యక్రమం కోసం. మహానుభావురాలు బెంగళూరు నాగరత్నమ్మ గారు, దేవదాసి కుటుంబంలో పుట్టింది ఆవిడ. అప్పటి వరకు 1960 వరకు ఉన్న ఒక దౌర్భాగ్యపు సంప్రదాయం ఏంటంటే త్యాగరాజ కీర్తనలు వేదిక మీద మగవాళ్లే పాడాలి, ఆడవాళ్ళు పాడదు అక్కడ ఆ త్యాగరాజ సమాధి దగ్గర. అదేమిటి, అదేమి నిబంధన, అదేమి వివక్ష? వివక్ష అంటే అది, సంగీతం ఏమైనా మగవాళ్ళ సొత్త? త్యాగరాజు ఏమైనా మగవాళ్ళ కోసమే రాశారా? ఆయన రాముడినే ప్రార్థించాడా, సీతను ప్రార్థించలేదా? మహానుభావులు మహాత్యాగాలు చేసి సాహిత్య సంగీత రకరకాల రంగాలలో ఒక కొన్ని సంప్రదాయాలు ఏర్పరుస్తేనండి తర్వాత వ్యక్తుల అహంకారాల కారణంగా అవి మారిపోతాయని చివరికి ఆ మహానుభావులకు అప్రతిష్ఠ అవుతుంది. దాన్ని నాగరత్నమ్మ గారు ఎదిరించి, చెంబై వైద్యనాథ భాగవతారు లాంటి వాడిని సైతం ఎదిరించి, నేను ఎందుకు పాడకూడదు, నా అనర్హత ఏమి, నీకెంత భక్తి ఉందో నాకెంత భక్తి ఉంది, నీకెంత ఆచారం ఉందో నాకెంత ఆచారం ఉంది, నువ్వు చేస్తే స్నానం ఒకటే, నేను చేస్తే స్నానం ఒకటేనా అని ఆయన పుట్టినరోజునాడు కావేరీ నదిలో స్నానం చేసి తడిబట్టలతో వచ్చి త్యాగరాజ సమాధికి ప్రదక్షిణం చేసి వేదిక మీద కూర్చొని సాయంత్రం వరకు ఆవిడ 5 గంటల కచేరీ చేసింది. ప్రతి కీర్తన అయిపోయిన వెంటనే సమాధి కేసు జరగడం, ఒక నిశ్చల స్థితిలోకి వెళ్ళిపోవడం 10 నిమిషాలు. ప్రేక్షకులు పరవశించిపోయారు. ఈ భక్తికి ఎవరు విలువ కడతారు? ఇది ఎంత పుణ్యం ఇది! అందుకే ఆవిడకి లభించినటువంటి పుణ్యం ఏమిటంటే, పుణ్య ఫలం ఏమిటంటే, ఆ సాహసాన్ని ఆవిడ చేసి చివరికి ఆవిడ ఆస్తిని కూడా మొత్తం ఆ త్యాగరాజ సమాధికి రాసేసింది. ఆ నేల ఆ స్థలమంతా కొనేసింది ఆవిడ. అక్కడ నుంచి అక్కడ ఉత్సవాలన్నీ ఆవిడ చెప్పినట్టే జరిగాయి. ఆవిడ పాపం ఎటువంటి కక్ష తెరుచుకోకుండా మళ్ళీ మమ్మల్ని ఆడవాళ్ళని ఏదో అక్కడ పాడొద్దన్నారు కాబట్టి, పూజలు చేయొద్దన్నారు కాబట్టి, మీరు మగవాడు రావద్దు అని మళ్ళీ కొత్త కక్ష పెట్టకుండా అన్ని వర్గాల వారికి అందరికీ అవకాశం ఉంది, అందరూ పాడుకుండా ఆయన ఆశయాలు ప్రచారం కావడమే నాకు కావాలి అని చెప్పినటువంటి మహాసాధ్వి బెంగళూరు నాగరత్నం గారు. సాధ్వి అంటే ఆవిడే. పెళ్ళిళ్ళు అయ్యాయి లేదా పిల్లలు ఉన్నారా లేదా ఇవన్నీ పెద్ద విషయాలు కాదు. సాధ్వి అంటే ఉత్తమ స్త్రీ అని అర్థం. పెళ్లికి దానికి ఏం సంబంధం లేదు. ప్రతిదానికి పెళ్లితోనూ పిల్లలతోనూ ముడిపెట్టక్కర్లేదు. అవి ఏవీ లేకపోయినా స్త్రీ గొప్పదే. స్త్రీ జీవితం అంటే ఎంతసేపు పెళ్ళి పిల్లలు ఇది కూడా కాదు. ఎంతసేపు ఉత్తమత్వం, సత్ప్రవర్తన, సచ్ఛీలం, జాతికి సేవ చేయడం, ఇవన్నీ సాధ్వి లక్షణాలు. సాధువు అంటే ఏమైనా చెబుతున్నామో మనం, పెళ్ళి అయింది అవ్వలేదని మంచి బాడు అంటున్నాం మనం, సాధు జన అంటున్నాం. సాధ్వి అన్న అంతే. సాధు శబ్దానికి స్త్రీలింగమే కదా సాధ్వి. పెళ్ళి కూడా మగాడికి లేనప్పుడు ఆడదానికి ఎందుకు వస్తుంది? లోకు కట్టి మాట్లాడడం కానీ స్త్రీ అనేసరికి ఎంతసేపు సౌందర్యం, పెళ్ళి పిల్లలు ఇదేనా గొడవ? అందంగా లేనివాళ్ళు స్త్రీలు కాదా? పెళ్ళి ఇవ్వకపోతే స్త్రీలు కాదా? పిల్లలు లేకపోతే స్త్రీలు కాదా? ఈ అర్హతలను బట్టి వారి గౌరవించడం ఏమిటండి? వారి వ్యక్తిత్వాన్ని బట్టి, వారి ప్రవర్తనను బట్టి, వారి విద్యను బట్టి, వారి తెలివితేటలను బట్టి వారి గౌరవించాలి. అతి ఉత్కటమైనటువంటి పుణ్యం అంటే ఇది. సమాజాన్ని ఎదిరించింది ఆవిడ వివక్ష కారణంగా. అలాగా అత్యుత్తమమైనటువంటి పుణ్యం చేసిన, ఇందాక చెప్పినటువంటి మైనర్ బాలికల మీద అత్యాచారంలాగా అతి తీవ్రమైనటువంటి పాపం చేసిన, 3 ఏళ్లలో కానీ, త్రిభిర్ వర్షై, త్రిభిర్ మాసై, 3 నెలల్లో కానీ, త్రిభిర్ పక్షై, 3 పక్షాలలో కానీ, 3 త్రిభిర్ దినై, 3 రోజుల్లో కానీ దాని ఫలితం అనుభవించి తీరతాడు. ఇక్కడ సంవత్సరాలు మాసాలు వచ్చాక పక్షాలు వస్తాయి, వారాలు రావు. వారాల లెక్క అనేది మనకి ఇంచుమించు ఇంగ్లీష్ వాళ్ళు వచ్చేకొచ్చింది, అంతకుముందు పక్షాల లెక్క. వంకాయలు కేజీల్లో కొనడం అనేది ఈ మధ్యలో వచ్చింది. ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నప్పుడు వీసే పదలం ఏబులో ఉన్నారు. వీసి అంటే 1400 గ్రాములు, ఏబులం అంటే 750 గ్రాములు, 700 గ్రాములు, పదలం అంటే 350 గ్రాములు. ఆ లెక్కలు అంటే అప్పుడు వాళ్ళు తిండి కూడా అలా ఉండదు. ఒక వీసులు వంకాయలు శుభ్రంగా 4 గురు లాగేసేవాళ్ళు. ఇప్పుడు 1/2 కేజీ కూర 6 గురికి సరిపోతుంది, ఇంకా మిగులుతుంది కూడాను. అర్భక సమాజం కూడా తయారైంది తినడానికేను, ఏదైనా ఆస్వాదించడానికి కూడా. దేనికి ఓపికలు లేవు మనకి. పూర్వం లెక్కలు అలా ఉండేవి. అందుకని వారం రోజుల లెక్కలు వాళ్ళకి తెలియవు. పక్షాలే, 2 పక్షాలంటే 1 నెల అంతే. అయనం సంవత్సరం, అయనం మాసం, పక్షం అన్నారు. మళ్ళీ వారం అనే మాట ఉండదు సంస్కృతంలో. వారం అంటే మళ్ళీ మళ్ళీ అని అర్థం అంతే, 7 రోజులు అని అర్థం కాదు. ఇంగ్లీష్ వాళ్ళకి వాళ్ళ వారాలు, వాళ్ళ జీతాలు కూడా వారాల ప్రకారం ఇస్తారు అమెరికాలోను అక్కడ. ఆ లెక్కలేవో వచ్చిన తర్వాత మనకి వారం అన్నది ప్రధానమైంది. పక్షం తర్వాత మళ్ళీ రోజులు. అంచేతను ఖచ్చితంగా ఆ ఫలితాన్ని అనుభవించి తీరతాం. ఎలా అనుభవిస్తాం? దానికి లెక్క ఏమిటాయంటే పుణ్యం కానీ పాపకం కానీ చేసిన తర్వాత జ్ఞాపకం రూపంలో అవి మన మనస్సులోనే ఉంటాయి. అంచేత అందుకే పాపాత్మలకి పుణ్యాత్మలకి ఇద్దరికి కూడా ఆ ఫలాలు అనుభవించేటువంటి దేవుడు ఒక్కడే. పుణ్యాత్మలకి వేరే ఎవరూ లేరు, యమధర్మరాజే. ఇద్దరికి యమధర్మరాజే. ఏదో నేరం చేసిన వాడినో ఇంకొకడినో ఏదో ఒక ముందు జడ్జి గారి దగ్గర తీసుకెడతారు, రిమాండ్లో పెట్టాలా, పోలీస్ కస్టడీ ఇవ్వాలా, ఏదో ఇంకేదో న్యాయవాద కస్టడీలో పెట్టాలా, లేదు వదిలేయాలా, ఆయన నిర్ణయిస్తాడు. ఒక్కోసారి ఆయనకు దొరికిన సాక్ష్యాలు ఏమీ లేకపోతే వదిలేయండి, అనవసరంగా పట్టుకొచ్చారని కూడా అనొచ్చు. యమధర్మరాజుకి అంత విచక్షణ అధికారం ఉంది. ఆయన ఆ జీవి మృతుడైనటువంటి జీవి యొక్క పాపపుణ్యాలు రెండూ నిర్ణయించి ఏది ముందు కావాలని అడుగుతాడు. అది ఆ స్వేచ్ఛ జీవికి ఉంటుంది. గరుడ పురాణంలో ఉంది స్పష్టంగా. ఏదో పావలా పాపం ఉందా, ముప్పావలా పుణ్యం ఉంది, నీకేం కావాలి అంటే తెలివైన వాడు ఆ పావలా పాపం ముందు అనుభవిస్తాడు. ఆ తర్వాత శుభ్రంగా ముప్పావలా పుణ్యంలో సుఖంగా ఉండొచ్చు కదా. తెలివి తక్కువ వాడు ఏమంటాడు, ఆ ముందు ముప్పావలా రానియండి సార్, ఆ పావలా ఎవడబడతాడు అంటాడు. తర్వాత చూడొచ్చు ఏం ముప్పావలా అనుభవిస్తున్నంతకాలం వాడికి పావలా మీదే ఉంటుంది, ఇష్ట అయిపోతుందిగా, అయిపోతుందిగా, తర్వాత తప్పదుగా, తర్వాత తప్పదుగా అనే దుఃఖ భావన ఉంటుంది. అదే తెలివైన వాడు ఏం చేస్తాడు, ఆ పావలా ముందు అనుభవించడం వల్ల ముప్పావలా పాపమే ముందు అనుభవించేస్తాడు. పావలా పుణ్యం తర్వాత అన్న, ఆ తర్వాత అయినా పోన్లే, ఏదో అయిపోతే సుఖపడచ్చు, అయిపోతే సుఖపడచ్చు, అయిపోతే సుఖపడచ్చు అన్న భావనలో ఈ అవుతున్న పాపకర్మ ఫలం కూడా తేలిగ్గా కనపడుతుంది. ఇదే తెలివైన ఆలోచన. అందుకని ముందు ఏదో పుణ్యం రాయనియమని దూషేయకూడదు. అలాగే ఉండలేదు. ముందు ఏదో కాస్త దెబ్బతినేటువంటి తెచ్చుకున్నటువంటి కాయలో పళ్ళు ఏదైనా ఉంటే అందులో ఏదైనా కొంచెం దెబ్బతింటుంది, ముందు దాన్ని తినేయాలి. మంచిది ఎలాగో ఉంటుంది అక్కడ. అది అలాగే వదిలేసి ఇవి తింటూ ఉంటే దీని ప్రభావంతో మొత్తం పొట్టలో ఉన్న పళ్ళనే దెబ్బతింటాయి. ఇది అర్థమైతే అది అర్థమవుతుంది. అలాగ పుణ్యాపుణ్యాలు ఉంటే ఇంతకీ ఆ యముడు ఎక్కడ ఉంటాడు, ఏదో లోకం ఎక్కడో ఉండడం, గద పట్టుకోవడం, దున్నపోతు మీద ఉండడం, ఇవన్నీ పురాణాల్లో చెప్పిన విషయాలు. ఎందుకంటే మనకి స్పష్టత ఉండడం కోసం. అది సింబాలిజం, సాంకేతికత అంటారు. ప్రతీకాత్మకత, ప్రతీకాత్మకత అంటారు. సింబాలిజం అంటే ప్రతీకాత్మకత. ఒక ప్రతీక రూపంలో చెప్పారు కదా, ఏముడు ఎక్కడ ఉంటాడో నిజానికి శంకరాచార్య స్వామి అపరోక్షానుభూతి సహా అన్ని గ్రంథాల్లో చెప్పారు. యమో వైవస్వతో రాజా యస్తవైష హృది స్థిత తేన చేయద వివాదస్తే మా గంగాం మా కురూన్ గమ. ఈ యముడు అనేటువంటి వైవస్వతుడు సూర్యుని కుమారుడు ఎక్కడో లేడయ్యా, నీ గుండెల్లో ఉన్నాడని చెప్పాడు. ప్రతి మనిషి హృదయంలో ఉన్నాడు. ఎస్తవ ఏష హృదిస్థిత తేన చేయద అవివాదస్తే, ఆ విషయాన్ని గ్రహించి పాపపుణ్యాలకి మనమే కర్తలం, మన హృదయంలోనే జ్ఞాపకంలో ఉన్నాయని గ్రహించి ఆ ఎప్పటికప్పుడు పాపానికి పశ్చాత్తాపడుతూ పుణ్యాన్ని మరింత వృద్ధి చేసుకుంటూ రెండింటి ఫలాలు కూడా భగవంతుడికి సమర్పించగలిగితే అదే తేన చేత అవివాదహాస్తే. ఇంకా ఆయనతో యముడితో సంవాదం చేయాల్సిన అవసరం లేకుండా మనం ఎప్పటి కర్మల ఫలాలు అన్నీ కూడా భగవంతుడికి అర్పించేస్తే, ఒక తప్పు చేసినా ఒప్పు చేసినా స్వామి తెలియక చేశాను, మరణించి ఇంకెప్పుడూ చేయను, ఒప్పు చేసాం, ఏదో చేసాము స్వామి, నువ్వు మంచి బుద్ధి కలిగించావు చేసాం, మా వల్ల ఏమవుతుంది, అది నీకే అర్పణం అని పుణ్యపాప కర్మల ఫలాలు రెండూ భగవంతుడికి అర్పించగలిగితే మా గంగాం మా కురూంగమా, నువ్వు గంగానదికి వెళ్ళి స్నానం చేయవలసిన అవసరమూ లేదు, కురుక్షేత్రంలో యజ్ఞాలు చేయవలసిన అవసరమూ లేదు, చేసిన ఊరికే ఏదో నలుగురు కోసం తప్పితే దానికి ఒక ప్రత్యేక ప్రయోజనం ఏం లేదని చెప్పి అంత పుణ్యం చెప్పారు. అంటే మన పాప పుణ్యాలు చేసుకోవడాలు అనుభవించడాలన్నీ మన చేతుల్లో ఉన్నాయి. దీన్ని అనవసరంగా దేవుడి చేతుల్లోకి ఇంటేసి దేవుడు చేశాడు, దేవుడు ఇచ్చాడు, దేనికి ఇవన్నీ, ఒక వ్యవస్థ ఏర్పాటు చేశాడు ఆయన అంతే. ఒక మహాశక్తి ఈ వ్యవహారాన్ని మొత్తం నడిపిస్తోంది. అంతేగాని ఆ వ్యక్తి, ఆ శక్తి తనంత తానుగా ఏది చెయ్యదు. ఆ నడిపించేటువంటి శక్తి అమ్మవారు. అదే విష్ణువు, అదే శివుడు, చివరికి అంతిమంగా పెడితే అదే నువ్వు, అదే నేను కూడా. అంచేతను మన పుణ్యాలటువంటి ఫలాలు మనం పొందడం, మన పాప ఫలాలు మనం పొందడం, రెండూ పొందకుండా ఉండడం అన్నీ తేలికే, మన చేతుల్లోనే ఉన్నాయి. ఈ రకంగా ఆ శక్తి రూపంలో మనలో ఉండి కూడా వాటిని జ్ఞాపకం చేస్తున్నది, అనుభవింపజేస్తున్నది అమ్మవారే. కాబట్టి పుణ్యాపుణ్య ఫలప్రదాయ నమః. ఇప్పుడు 289వ నామం శ్లోకం మారింది, 64, 68 శ్లోకం ఇది. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళిక సకలాగమ సందోహ శుక్తి సంపుట మౌక్తిక. ఈ శ్లోకంలో 2 నామాలే ఉన్నాయి, ఒక పాదం అంతా ఒకటే నామం, 289వ నామం. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళికాయై నమక. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ, పాద అబ్జ, పాదాబ్జ సవర్ణ దీర్ఘసంధి, ధూళిక యై నమక. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళికాయై నమక. శృతి వేదముల యొక్క సీమంత శిరోభాగమునందు, సింధూరీకృత సింధూరముగా తీర్చిదిద్దబడిన, పాద పాదములు అనే అబ్జ తామర పువ్వుల యొక్క, ధూళికాయై నమః, ధూళి కలిగిన దానవు నీకు నమస్కారం. అంటే అమ్మవారి యొక్క పాదధూళి వేదమాత యొక్క శిరస్సు మీద సీమంతంలో సింధూరపు రేఖలా ప్రకాశిస్తోంది. అద్భుతమైనటువంటి కవిత్వం ఉంది అసలు దీంట్లో ఉండే తర్కం శాస్త్రం తర్వాత చూద్దాం. అమ్మవారి యొక్క పాదధూళి వేదమాత యొక్క శిరస్సు మీద సీమంతంలో సింధూరపు రేఖలా ప్రకాశిస్తోంది. స్త్రీ ఎన్ని అలంకారాలు చేసుకున్నా సరే, ఏమీ చేసుకోకపోయినా సరే, మధ్యపాపటి ఇలా తీసుకుని ఆ సింధూరపు రేఖ పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుందండి. ఏ రంగు వారికైనా, పొడుగ్గా ఉన్నా పొట్టిగా ఉన్నా, పెళ్ళి అయినా కాకపోయినా కూడా అందంగా ఉండదు. సాధారణంగా సింధూరపు రేఖ పెళ్ళి అయిన వారు పెట్టుకుంటారు, అది పెద్ద సమస్య కాదు. దాని గురించి అంత నిబంధనలు మాట్లాడక్కర్లేదు. ఆరోగ్యానికి కూడా మంచిది, సరైనటువంటి సింధూరం అయితే ఆరోగ్యానికి మంచిది. ఆ సింధూరపు రేఖాండలో ఉద్దేశం ఏమిటి? అక్కడ వేదం మొత్తం అమ్మవారికి ఒక స్త్రీగా మారి సాష్టాంగ నమస్కారం చేసింది. వేదమాత సాష్టాంగ ప్రణామం చేసింది అమ్మవారికి. ఎందుకంటే వేదం ద్వారా ఏం తెలుసుకోవాలి? వేదవైద్యుడు ఎవరు? భగవంతుడు. ఆ భగవంతుడే కదా అమ్మవారు. మరి వేదాలు చదవడం ఎందుకు? ఏదో తెలుసుకోవడానికి, కాకపోతే ఊరికి గ్రంథమే గొప్పదంటే అలాగా. మనం ఈ గ్రంథం గొప్పదనగానే ఇంకొకరు ఏదో ఇంకో గ్రంథం గొప్పదంటారు. ఇక వారు దీన్ని అంటిస్తారు, వీరు దాన్ని అంటిస్తారు, చివరికి అంటించడాలి మిగిలే, మనకేం అంటుకోలేదు ఇక్కడ. అంచేది ఇప్పుడు గ్రంథాల గొప్పతనం అంటే గ్రంథంలో విషయం కారణంగా, వ్యక్తి గొప్పతనం అంటే ఆ వ్యక్తి చేసిన పనుల కారణంగా అని మనం గ్రహించాలి. 289వ నామం శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళికాయై నమః. వేదమాత అమ్మవారికి సాష్టాంగదండ ప్రణామం చేసింది. అప్పుడు ఆవిడ పాదధూళి ఆవిడ శిరస్సుని తాకింది. అందుకే వేదమాత శిరస్సు మీద సింధూరపు రేఖలాగా ప్రకాశిస్తోందమ్మా నీ పాదధూళి, నీకు నమస్కారం అన్నారు వ్యాస మహర్షి. అంటే అర్థమేమిటి? సర్వ విద్యా లక్ష్యం, సర్వకర్మలకి లక్ష్యం భగవద్జ్ఞానమే, భగవద్భక్తి భగవద్జ్ఞానమే. అంచేది మనం లౌకిక విద్యల గురించి ఇంకా మాట్లాడుకోవడమే అనవసరం. ఇంజనీరింగ్లు, ఎంసెట్లు, ఈ సాహిత్యాలు, సంగీతాలు సహా ఇవన్నీ లౌకిక విద్యలే. సాహిత్యం సంగీతం కూడా లౌకికమే, వ్యవధానాలు కావ్యాలు అన్నీ లౌకికమే. ఇంకా MBAలు MTechల గురించి చెప్పక్కర్లేదు. వేద విద్య ఉంది, వేదం శాస్త్రం పురాణం అవి కొంత ఆధ్యాత్మికం, కానీ అవి కూడా ఆచరణలో పెట్టకపోతే లౌకికమే. కొంతమంది పురాణాలు బాగా చదువుతారు, అనేక కథలు చెబుతారు. అసలు వారు ఏ కథ చెబుతున్నా అద్భుతంగా, అలాగ చెప్పిన కథే మళ్ళీ చెబుతున్నా సరే, విన్నవాళ్ళమే మళ్ళీ వింటున్నా సరే వినాలనిపిస్తుంది. కానీ ఆ వ్యక్తికి ముక్తి వస్తుందా అంటే చెప్పలేమండి. వాగ్వైఖరి, శబ్దచరి, శాస్త్ర వ్యాఖ్యాన కౌశలం, వైదుష్యం విదుషాం తద్వద్భుక్తయే నతు ముక్తయే. ఈ అనర్గళంగా మాట్లాడడం, ఆకట్టుకునేలా చెప్పడం, కథన మొత్తం రక్తి కట్టించడం అంతా ఆయనకి పేరు తెచ్చుకోవడానికి, డబ్బు సంపాదించడానికి ఉపయోగిస్తుంది. వారికి ముక్తి వస్తుందా అంటే వారికే తెలుసు, ఆ విషయం మనకి తెలియదు. రాను రావచ్చు, రాకపోనవచ్చు. అంటే ఈ చెప్తున్న కథలు వీటి సారాంశాన్ని ఆ వ్యక్తికి అన్వయించుకున్నాడా, అతను ఆచరిస్తున్నాడా లేదా, అది ముఖ్యం. మనం ఎంత అమాయకత్వంలో ఉంటాయంటే అన్ని చెబుతున్నారంటే వారి కోసం అలాగే మణిద్వీపం కాసుకుని ఉంటుంది. చెప్పేవాడి కోసం కాసుకుని ఉండదమ్మా, చేసేవాడి కోసం కాసుకుని ఉంటుంది. ఈ అజ్ఞానం విడిచిపెట్టాలి. అద్భుతమైనటువంటి గురువులు పాఠాలు చెబితే వాళ్ళకంటే గొప్ప విద్య నేర్చుకున్న విద్యార్థులు ఉన్నారు, గురువుల్ని ఓడించిన వాళ్ళు ఉన్నారు విద్యలు. అంటే ఏమిటి? ఆ చెప్పిన తత్వం గురువు కొంటపట్టలేదు, శిష్యుడు కొంటపట్టింది. ఆ వంట పట్టడం ముఖ్యం, పంట పట్టడం ముఖ్యం కాదు. అంచేత సర్వ విద్యా లక్ష్యం, సర్వకర్మలకి లక్ష్యం జ్ఞానం. ఆ జ్ఞానం అంటే ఒకే ఒక స్వరూపం ఉంది అనుకోవడం జ్ఞానం. ఆ ఒకే ఒక స్వరూపమే అమ్మవారు. మళ్ళీ ఆవిడకి చతుర్భుజాలును, 3 కళ్ళును, 36 మూతులు పెట్టద్దు, అవన్నీ లేదు. నిరాకారం ఆవిడ. ఆ నిరాకారమైన భగవత్ శక్తే మూలం. మళ్ళీ మీరు ఆకారం పెట్టారు అంటే వెంటనే విష్ణువు వస్తాడు, శివుడు వస్తాడు, అయ్యప్ప స్వామి వస్తాడు, అందరూ వస్తారు, మొత్తం దెబ్బలాడి మిగులుతుంది అక్కడ. ఇంకా ఏ వర్గానికి ఆ వర్గం తయారైపోతుంది అక్కడ. అందుకే ఎప్పుడు మనకేమనిపిస్తుంది, అలవాటు పడిందే మనకు బాగుంది అనిపిస్తుంది. మనం 20 ఏళ్ళుగా ఏదో అలవాటు పడ్డాం, ఇంకా అదే గొప్పది అనిపిస్తుంది, అదే గొప్పదని చెబితే బాగుండు అనుకుంటాం మనం. అందుకే ఈ రూపారాధన పట్ల అంత మమకారం పనికిరాదు. అది కేవలం ప్రాథమికమైన దశ. రూపార విగ్రహారాధన అనేది వైదిక ధర్మంలో మోక్ష సామ్రాజ్య వ్యవస్థలో 10వ తరగతి దశ. ఇంకా ఇంటర్మీడియట్ ఉంది, డిగ్రీ ఉంది, పీజీ ఉంది, పీహెచ్డీ ఉంది. వేదాంతము, జ్ఞానము, అద్వైతం అనేది పీహెచ్డీ దశ. ఎప్పుడు ఎడతాం అక్కడికి? ఇక్కడే కూర్చుంటే ఇంకా దీని మహిమలు పెంచుకుంటూ, దీని గొప్పతనాలు చెప్పుకుంటూ, ఇంకా చెంబుకో మహిమ, గ్లాసుకో మహిమ, పీటకో మహిమ, బియ్యానికో మహిమ, అక్షతలకో మహిమ, ఇవన్నీ మొత్తం ఊబిలో కూరుకుపోయేలా చేస్తాం. ఈ మొత్తం వేదములు చదివిన దానికి, శాస్త్రాలు చదివిన దానికి, పురాణాలు చదివిన దానికి సారాంశం ఏమిటయ్యా? ఋగ్యజు సామ అధర్వాది 4 వేదాలు చదివినా సరే, ధర్మ శబ్ద జ్యోతిష్ తర్క మీమాంసాది షట్శాస్త్రాలు చదివినా సరే, అలాగే పురాణాలు, మత్స్యపురాణం, మార్కండేయ పురాణం, భవిష్యత్ పురాణం, భాగవత పురాణం, బ్రహ్మపురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, వరాహ పురాణం, విష్ణు పురాణం, వామన పురాణం, వాయు పురాణం, అగ్ని పురాణం, నారసింహ పురాణం, పద్మపురాణం, లింగపురాణం, గరుడ పురాణం, కూర్మ పురాణం, స్కాంద పురాణం, ఈ రకంగా 18 పురాణాలు చదివినా సరే, వీటన్నిటి యొక్క సారాంశమైనటువంటి ఆత్మజ్ఞానం పొందకపోతే వృధా. అందుకే ఈ మొత్తం ఈ వేదమాత యొక్క శిరస్సు మీద అమ్మవారి పాదధూళి ప్రకాశిస్తోంది అన్నారు. అంటే మనం ఎప్పటికప్పుడు ఆధ్యాత్మికం కాదు, నిత్య జీవితంలో చేస్తున్న ప్రతి పనిని కూడా ఇది నన్ను జ్ఞానం పొందేలా చేస్తోందా, అజ్ఞానంలో కూరుకుపోయేలా చేస్తోందా, నా మనస్సు విశాలమవుతోందా, సంకుచితం అవుతుందా, మొత్తం సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని నేను ఈ పని చేస్తున్నానా, లేదా నా స్వార్థ ప్రయోజనాల కోసం చేస్తున్నానా. ఒకవేళ పోనీ నాకేదో నా కుటుంబం అంటూ నాకు ఉంది కాబట్టి నా సంసారం కోసం నేను చేసిన, ఎవరికి దీనివల్ల ఏమీ అపకారం జరగట్లేదు కదా అని కాస్త మన పనుల్ని, మన మాటల్ని, చివరికి మన ఆలోచనలు కూడా మనం ఆలోచించుకోవలసిందే. అదే శృతి సీమంత సింధూరీకృత బాధాబ్జ ధూళిక ధూళికాయై నమకం. దాన్నే శంకరాచార్య సౌందర్యలహరిలో ఈ భావాన్ని ఎంత చక్కగా నిక్షిప్తం చేసి మనకు అందమైనటువంటి శ్లోకం చెబుతున్నారో చూడండి. శృతీనాం మూర్ధానాం దధతి తవయం శేఖరతయ మమాప్యేతౌ మాతః శిరసి దయయా దేహి శరణౌ. శృతీనాం మూర్ధానం దధతి తవయం శేఖరతయ మమాప్యేతౌ మాతః శిరసి దయయా దేహి శరణౌ. యయో పాద్యం బాధక పశుపతి జటాచూటతటిని యోర్లాక్షాలక్ష్మీ అరుణహరి చూడామణి రుచి అరుణహరి చూడామణి రుచి. శృతీనాం మూర్ధానం దధతి తవ యౌ శేఖరతయ. నీ పాదపద్మాలని శృతీనాం మూర్ధానం దధతి, శృతీనాం మూర్ధానో దధతి, నీ పాదపద్మాల్ని ఋగ్వేద శిరస్సు, యజుర్వేద శిరస్సు, సామవేద శిరస్సు, అథర్వవేద శిరస్సు ధరిస్తుందమ్మా, ధరిస్తున్నాయమ్మా అన్నారు. అటువంటి చరణాలని మమాప్యేతం మాతక శిరసి దయయాధేహి చరణవు. వేదాలు కూడా నీ పాదాలను తమ శిరస్సు మీద ధరిస్తున్నాయమ్మా, అంత పవిత్రమైన పాదాలను నా శిరస్సు మీద పెట్టు తల్లి అని అమ్మవారి ముందు కూర్చుని కన్నీళ్లతో ఏడవాలి. నిజంగా కన్నీళ్లతో అభిషేకం చేయాలి. అమ్మా అమ్మయటంచు అమ్మయని అమ్మాయన్సు, అమ్మా అమ్మయటంచు అమ్మయని అమ్మాయన్సు. అదిగో ఆ పిలవడంలో ఉండే అనుభూతిని మీరు ఒక్క క్షణం కాదు 23.5 గంటల పాటు పొందుతూనే ఉండే ఆ సాక్షాత్కారాన్ని పొందండి. నాకు లేని అదృష్టం మీకు కలుగునుగాక. సెలవు.